సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 25వ అధ్యాయం 28వ శ్లోకం నుంచి చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఇక్కడ నుంచి 44వ శ్లోకం వరకు దేవహూతి యొక్క ప్రశ్నలు భక్తి యోగ సంబంధించిన అడుగుతుంది. కపిల ముని దానికి సమాధానం ఇస్తారు. సో ఇదంతా ఒకే విషయం గురించి చర్చ జరుగుతుంది. ఆ విషయాలన్నీ మనం చర్చించుకుంటాం ఈరోజు, రేపు రెండు రోజులు కలిపి. సో మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాకవతకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సాగనరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం వరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగనలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ దే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో 28వ శ్లోకం. దేవహూతి రువాచ కాచిత్వయుచితా భక్తి కీదృశే మమ గోచర యయా పదం తే నిర్వాణం అంజసాన్వాశనవాహం. సో ఇలా భగవంతుడు కపిలముని చెప్పాడు కదా మీరు భక్తి చేసుకోవాలని. సో అది విన్న తర్వాత దేవహూతి ఇలా అడుగుతుంది, ఏమని, ఎటువంటి భక్తి, ఏ విధమైన భక్తి చేసుకుంటే తద్వారా మీ యొక్క పాద పద్మాలని ఎంతో సులువుగా మేము ప్రాప్తించుకోగలము అని ఇక్కడ దేవహూతి అడుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దేవహూతి విన్నది ఇక్కడ కపిలముని చెప్పిన విషయాల్ని, కానీ ఇప్పుడు ఆమె ఎలా, ఎక్కడి నుంచి, ఇప్పుడు ఆమె ఉన్న స్థాయిలో, ఇప్పుడు ఆమె చెప్తుంది నేనున్న స్థాయి నుంచి ఎలా నేను అనుసరించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్క స్థాయిలో, ఒక్కొక్క పరిస్థితుల్లో, ఒక్కొక్క శరీరాల్లో, ఒక్కొక్క మానసిక పరిస్థితుల్లో, బద్ధవస్థలో ఉంటారు. సో అలాంటి వారు ఏ విధంగా, ఎలా, ఎంత, ఎక్కడ, ఎలా భక్తి చేస్తే వాళ్ళు భక్తి జీవితంలో ముందుకు వెళ్ళగలరు అనే విషయాన్ని ఒక గురువు కృప దానికి అవసరం అన్నమాట. సో ఒక గురువు, ఆధ్యాత్మిక గురువు, తను ఆయన తన శిష్యులకి ఈ విధంగా చెప్తారు, మీరు ఈ విధంగా భక్తి చేయండి, తద్వారా మీరు ప్రగతి సాధించగలరు అని. ఒక్కొక్క రకం వ్యక్తులకి గురువు ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క రకంగా ఆదేశాలు ఇస్తారు, నువ్వు ఈ విధంగా చేస్తే నీకు భక్తిలో నువ్వు ముందుకెళ్ళడానికి నీకు బాగుంటుందని. సో ఆ విధంగా ఇప్పుడు మేము అడుగుతుందన్నమాట, నన్ను ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎలా అని ఆ విషయం కూడా మళ్ళీ చెప్తుంది. ఇంకా దానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలని అడుగుతుంది 29వ శ్లోకంలో కూడా. సో 28, 29 శ్లోకాల్లో ప్రశ్నలు అడుగుతుంది అన్నమాట. సో 28లో భక్తి, ఏ విధమైన భక్తి ఎలా చేసుకోవాలని అడుగుతుంది. నెక్స్ట్ 29లో యో యోగ భగవద్బాణో నిర్వాణాత్మం స్వయోదిత కీదృశ కతి చాంగ్ని, సారీ, కీదృశ కతి చాంగాణి యతస్తత్వాబోధనం. సో ఇంతకుముందు మీరు నాకు యోగ గురించి చెప్పారు, యోగ పద్ధతి గురించి. మరి దాని ద్వారా మనం భగవద్ బాణం అంటే బాణం, లక్ష్యం, బాణం ఎక్కువ పెట్టిన దేనికి, భగవంతుడిని పొందడానికి, అటువంటి యోగ గురించి మీరు మాట్లాడారు. సో ఆ యోగకు సంబంధించిన జ్ఞానము, దాని యొక్క తత్వము నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే జ్ఞానము మరియు తత్వము, ఇది దీన్ని అర్థం చేసుకోవడానికి భక్తి యోగనే, కానీ భక్తి యోగ కూడా ఒక యోగ పద్ధతి. సో దీనికి సంబంధించిన జ్ఞానము ఈ తత్వం ఏంటో కూడా నాకు తెలియచేయండి అనేసి ఇక్కడ తద్వారా, ఎందుకంటే ఈ యొక్క మార్గం ద్వారా మనం భగవంతుడికి డైరెక్ట్గా చేరుకుంటాం. ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి మనం భగవంతుడి లోకానికి, భగవంతుడి పాదపంతాల దగ్గర వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. సో ఈ యోగం, ఎందుకంటే రకరకాల యోగాలు ఉన్నాయి. భక్తి యోగంలో స్పెషాలిటీ ఏంటంటే ఇది భగవద్బాణం, డైరెక్ట్ మన టార్గెట్ భగవంతుడు. వేరే వేరే యోగాల్లో వేరే వేరే టార్గెట్స్ ఉంటాయన్నమాట, లక్ష్యాలు వేరు వేరు. ఇప్పుడు జ్ఞాన యోగం అనుకోండి, వాళ్ళ లక్ష్యం నిరాకార బ్రహ్మన్, వాళ్ళు నమ్మరు భగవంతుడికి ఆకారం ఉంటుంది, వాళ్ళు నిరాకారం వాళ్ళ ప్రకారం భగవంతుడు. సో వాళ్ళ ప్రకారం ఆ బ్రహ్మ నిరాకార బ్రహ్మనమే అంతా, అందులో విలీనం అయిపోవడమే వాళ్ళ జీవిత లక్ష్యం. సో అది జ్ఞానయోగ పద్ధతి. హతయోగలు ఏంటంటే వాళ్ళు పరమాత్మను దర్శించుకోవడమే వాళ్ళ జీవిత లక్ష్యం. సో అలా పరమాత్మను దర్శించుకోవడానికి వాళ్ళు ధ్యానం, సమాధి, యోగ అన్ని చేస్తుంటారు, ఆసన, ప్రాణాయామం అన్ని రకరకాలు చేస్తుంటారు. ఇది హతయోగ. కానీ భక్తియోగ ఏంటంటే లక్ష్యం భగవంతుడు. సో ఈ భగవంతుడే లక్ష్యం అన్నమాట. అందుకే ఇక్కడ భగవద్ బాణం, బాణం యొక్క లక్ష్యం ఈ యోగ, భక్తి యోగ యొక్క బాణం యొక్క లక్ష్యం ఏంటి, భగవంతుడు అన్నమాట. ఇది పరమాత్మ మరియు బ్రహ్మన్ రెండింటిని ఛేదించి మరీ భగవద్ధామానికి, అంటే భగవంతుడు ఉన్న చోటి వరకు వెళ్తుంది మన భక్తి యోగ ద్వారా. కానీ భక్తి యోగ చేసుకోవడానికి విధి విధానాలు, 9 విధి విధానాలు ఉన్నాయి అవునా, 9 విధ భక్తి. సో 9 విధాలుగా మనం భక్తిని చేసుకోవచ్చు, ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. సో అలా, సో మనకి ఇక్కడ కపిల ముని నెక్స్ట్ సూచిస్తారు తర్వాత జవాబులో చూసుకుందామంటప్పుడు. సో ఏం విధి ఎలా పాటించాలి అనే విషయాన్ని. సో ఇప్పుడు మనము నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం దేవహూతి ఏమంటుందో. తదే తన్మే విజానీహి యతాహం మందధీర్హరే సుఖం బుద్ధ్యేయ దుర్బోధం యోష భవత్ అనుగ్రహాత్. ఇక్కడ ఏం చెప్తుందంటే కపిల, నా పుత్రుడైన కపిల, నేను ఒక స్త్రీని, నాకు ఈ తత్వాలు, ఆ భగవంతుడికి సంబంధించిన తత్వాలు ఇవన్నీ నా బుద్ధితో అర్థం చేసుకోవడం నాకు చాలా కష్టం. ఒకవేళ నువ్వు దయతలిచి నాకు గనక నాకు అర్థమయ్యే విధంగా నువ్వు గనక నన్ను నాకు వర్ణిస్తే, అప్పుడు నేను ఇవన్నీ విషయాలు ఎంతో సులువుగా అర్థం చేసుకొని నీ కృప ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని నేను పొందగలను అనేసి ఇక్కడ కోరుకుంటుందన్నమాట దేవహూతి. ఈ విషయాలన్నీ నాకు వర్ణించండి, ఈ తత్వాలు చాలా ఇంపార్టెంట్, ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాము. సో ఇది గురువు యొక్క కృప అన్నమాట. గురువు యొక్క కృప ద్వారా మనము అన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అదే మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కూడా చెప్తారు, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్ నగతి కుతోపి. మనకు భగవంతుడిని ప్రసన్నం ఎలా చేయగలమంటే మన గురువుని ప్రసన్నం చేసి, అలా గురువు యొక్క కృప లేదంటే గురువు మనము మన గతి భగవంతుడికి చేరుకోలేం. సో భగవంతుడిని అర్థం చేసుకోవాలన్నా, తత్వాలు అర్థం చేసుకోవాలన్నా దానికి గురువు యొక్క కృప అవసరం అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం ఈ యొక్క దేవుతి యొక్క ప్రార్థన ద్వారా. మైత్రేయ ఉవాచ విదిత్వార్థం కపిలో మాధురిత్తం జాత స్నేహో యత్ర తన్వాభిజాత తత్వాన్మాయం యత్ ప్రవదంతి సాంఖ్యం ప్రోవాచ వైభక్తి వితాన యోగం. సో ఇప్పుడు మైత్రేయుని అంటారు, ఈ విధంగా తన తల్లి యొక్క కోరికను విన్న తర్వాత కపిల ముని అర్థం చేసుకుని ఆమె యొక్క ఉద్దేశం, ఎందుకు ఆమె అడుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకొని తన పుత్రుడి రూపంలో వచ్చిన ఆ కపిల ముని ఎంతో దయతో తన తల్లి పట్ల ఇప్పుడు ఈ సాంఖ్య యోగాన్ని వర్ణించబోతున్నాడు. ఈ సాంఖ్య యోగం అంటే ఇందులో భక్తి గురించి ఎలాగో చెప్తారు, దాంతోపాటు దానికి సంబంధించిన యోగిక జ్ఞానాన్ని కూడా అందిస్తారన్నమాట. సో అందుకనే సాంఖ్య అంటే ఎంతో విశ్లేషత పూరితంగా మనం అర్థం చేసుకుంటాం భక్తి తత్వాల్ని. సో ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దామంట. శ్రీ భగవానువాచ దేవానాం గుణలింగానాం అనుశ్రవిక కర్మణాం సత్వయేవైక మనసో వృత్తి స్వాభావికీతుయ అనిమిత్త భాగవతి భక్తి సిద్ధేర్ గరీయసి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కపిల దేవ్ తన శిక్షణలు. ఇందులో ముఖ్యంగా ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి తీసుకొని మన లాస్ట్ శ్లోకం వరకు ఈ అధ్యాయంలో దేవుతి అడిగిన మొదటి ప్రశ్న, భక్తిలో ఏ విధి విధానాలు, ఎటువంటి భక్తి నేను చేసుకోవాలనే విషయం గురించి వర్ణిస్తారు. సో ముందు అసలు భక్తి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. ఎలాగైతే ఇంద్రియాలన్నీ కూడా ప్రతి ఇంద్రియ మన ఏదైతే ప్రతి ఇంద్రియాలు ఉన్నాయో ప్రతి ఇంద్రియాలకి ఒక భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనము బద్ధవస్థలో ఉన్నప్పుడు ఏదో ఒక దేవత అది నియంత్రణలో ఉందన్నమాట. సో అలా శాస్త్రానుసారంగా మనము పనిచేసినా అవన్నీ కూడా దేవత నియంత్రణలోనే పనిచేస్తాం మనం. అన్ని ఇంద్రియాలు కూడా పనిచేస్తున్నాయి. అంటే ఒక ఇప్పుడు మన చెయ్యి ఉందనుకోండి, దాన్ని కూడా నియంత్రించే ఒక దేవత ఉంటారు. మన కళ్ళు ఉన్నాయి, దాన్ని నియంత్రించే ఒక దేవత ఉంటాడు. సో ఆ దేవతల నియంత్రణలో మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అంటే ఇంద్రియాలన్నీ కూడా ఒక విధంగా దేవతల యొక్క ప్రతినిధులు. అలాగే మనస్సు భగవంతుడి యొక్క ప్రతినిధి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఎలాగే ఇది ఇంద్రియాలు అలా దేవతల యొక్క ఆదేశానుసారంగా సేవ చేస్తాయో, మనస్సు కూడా భగవంతుడి ఆదేశానుసారంగా సేవ చేయాలి. సో చెప్పదలుచుకునేది ఏంటంటే భగవంతుడి సేవలో మనస్సు నిమగ్నమై ఉండాలి. అలా ఎప్పుడైతే భగవంతుడి సేవలో మనస్సు నిమగ్నమై ఉంటుందో ఆ సమయంలో అది ముక్తి కన్నా ఎక్కువ హయ్యర్ స్టేట్, ఉన్నత స్థాయిలో ఉన్నట్టు అన్నమాట మనస్సు మనం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు నెక్స్ట్ శ్లోకంలో చాలా మంచి ఉదాహరణ చెప్తారు, ఆ విషయాన్ని కూడా క్లియర్ చేస్తారు. సో ఇక్కడైతే మనకు చదువుకోవడానికి ఈజీగా ఉంది, ఇది మనకు తెలిసిన తత్వం. ఇంద్రియాలు అన్నీ కూడా ఇలా దేవతల ఆధీనంలో ఉన్నాయి, కానీ దేవతలందరూ కూడా భగవంతుడి ఆధీనంలో ఉన్నారు. ఆ దేవతలందరూ కూడా భగవంతుడికే సేవ చేస్తారు. ఆ విధంగా ఇంద్రియాలు కూడా భగవంతుడికి సేవ చేయడమే లక్ష్యం. అలాగే మనస్సు మాత్రం డైరెక్ట్గా భగవంతుడికి సేవ చేయాలి. తద్వారా మనము ఇలా ఇంద్రియాలు మనస్సుతో ఎప్పుడైతే భగవంతుడికి సేవ చేస్తామో అదే భక్తి యోగ. అది ఆ భక్తి అనేది ముక్తి కన్నా శ్రేష్టమైనది అని ఈ శ్లోకంలో తత్వంలో చెప్తున్నారన్నమాట. ముక్తి సాల్వేషన్ ఇక్కడ అదే చెప్పారు. భక్తి సిద్ధేర్ గరియసి, సిద్ధేర్ గరియసి, భక్తి అనేది ఈ ముక్తి సాధించడం కన్నా కూడా చాలా గొప్పది, సర్వశ్రేష్టమైనది. సో అది ఎందుకు, ఎలా ముక్తి కన్నా ఎలా గ్రేట్ భక్తి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి నెక్స్ట్ శ్లోకం చాలా ఇంపార్టెంట్. చాలా చిన్న లైను, జరయత్తి ఆశుయా కోశం నిజీర్ణం నిగీర్ణం అనలోయత. ఎలాగైతే మన కడుపులో ఉన్న అగ్ని మనం తిన్న ఏ పదార్థాన్నైనా జీర్ణించేస్తుంది, జీర్ణింపజేసేసి అరగదీసేస్తుంది మొత్తం. మనం దాని గురించి సపరేట్గా కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఓన్లీ ఆహారాన్ని మనం నోట్లో పెట్టేసుకుంటే అది కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత మన కడుపులో ఉన్న జఠరాగ్ని దాన్ని మొత్తం డైజెస్ట్ చేసేస్తుంది, జీర్ణింపజేసేస్తుంది. అలాగా మనము ఎప్పుడైతే భక్తి చేసుకుంటామో మళ్ళీ సపరేట్గా కష్టపడాల్సిన అవసరం లేదు. భక్తి చేసుకుంటున్నప్పుడు ఆ భక్తి ఏం చేస్తుందంటే మనలో ఉన్న సూక్ష్మ శరీరాన్ని సంపూర్ణంగా జీర్ణించేస్తుంది. అంటే సంపూర్ణంగా మన సూక్ష్మ శరీరం అనేది కంప్లీట్గా నశించిపోతుంది. సో అదేంటి సూక్ష్మ శరీరం నశించిపోవడం, తద్వారా మరి భక్తి దాని ద్వారా ఏంటి లింక్ దీనికి, ముక్తికి లింక్ ఏంటంటే మీకు తెలుసు అనుకుంటాను ఈ సిద్ధాంతం. మనం ఎప్పుడైతే మృత్యు అయిపోతుందో అప్పుడు మన స్థూల శరీరం పంచ మహాభూతాలతో నిర్మితమైన ఈ స్థూల శరీరం అనేది సంపూర్ణంగా నాశనం అయిపోతుంది క్రమానుసారంగా సమయానుసారంగా. కానీ ఆ సమయంలో మృత్యు సమయంలో ఆత్మ ఒక్కటే బయటికి రాదండి, ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం కూడా. ఆ సూక్ష్మ శరీరంలోనే ఆత్మ ప్రయాణిస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ప్రయాణించడానికి ఆ వాహనం సూక్ష్మ శరీరం. ఎంతకాలం అయితే మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామో అప్పటి వరకు మన ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం మనతో పాటే ఉంటుంది. అది ఎప్పుడూ నశించిపోదు మనం భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం, బద్ధవస్థలో ఉన్నంతకాలం. అంటే మనం శరీరాలు చేంజ్ చేస్తున్నాం కానీ సూక్ష్మ శరీరం మాత్రం మనతో పాటే తిరుగుతుంది, ఒక శరీరం నుంచి ఇంకో శరీరం, ఇంకో శరీరం నుంచి ఇంకో శరీరం. అదన్నమాట. సో మరి ఆ సూక్ష్మ శరీరం ఎప్పుడు మనం వదిలేస్తుంది, మన ఆత్మ సూక్ష్మ శరీరం నుంచి కూడా ముక్తి ఎప్పుడు లభిస్తుంది అంటే ఎప్పుడైతే మనము ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి సాధించి భగవద్ధామానికి కానీ వెళ్ళిపోతాము, లేకపోతే బ్రహ్మజ్యోతిలో కానీ విలీనమైపోతాము, అటువంటి స్థాయికి వెళ్ళినప్పుడే మనము ఈ సూక్ష్మ శరీరాన్ని వదిలేసి దీని నుంచి కూడా ముక్తి లభిస్తుంది అన్నమాట ఆత్మకి. సో కానీ ఇక్కడ భక్తి చేసుకుంటున్నప్పుడు అది భక్తి ఏం చేస్తుందంటే సూక్ష్మ శరీరాన్ని సమూలంగా నాశనం చేస్తుందంట. కాబట్టి మనము ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు ఇంకా సూక్ష్మ శరీరం ఉండదన్నమాట మనకి. అప్పుడు మనకి ఏముంటుంది, ఏం సూక్ష్మ ఈ మృతులో ఎలాగో స్థూల శరీరాన్ని వదిలేస్తుంది, సో సూక్ష్మ శరీరం కూడా నశించిపోయింది ఆల్రెడీ. సో డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం మనం. సో అదనమాట భక్తి యోగ యొక్క, అంటే భక్తి చేసుకుంటే ముక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ముక్తి కోసం కష్టపడాల్సిన అవసరం లేదు మనకి. ఎవరైతే భక్తి చేసుకుంటున్నారో, ముక్తి భక్తి చేసుకుంటున్నావు అంటే ముక్తి ఆల్రెడీ వచ్చేసింది మీకు అనే విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు, మనకి తత్వ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంట్లో అంత ప్రత్యేకత ఏముంది అంటే, ఈ సూక్ష్మ శరీరాన్ని వదలడం, దాన్ని నాశనం చేయడం అంత సులభం కాదు, చాలా కష్టమైంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాగంటే మనము, మనకు కనిపించేది స్థూల శరీరం. సో ఈ శరీరం వదిలిన తర్వాత వేరే శరీరానికి వెళ్తాం, అవునా? సో ఆ ఏ శరీరానికి వెళ్తాం అనేది, సారీ, ఏ శరీరానికి వెళ్తాం అనేది ఎలా మనకు తెలుస్తుంది? స్థూల శరీరం అనేది ఎలా మనకి నెక్స్ట్ స్థూల శరీరం డిసైడ్ అవుతుందంటే, మనలో ఉన్న కోరికలు, మన కోరికల ప్రకారం, మనం చేసుకున్న కర్మల ప్రకారం మనకు నెక్స్ట్ శరీరం ఫలితంగా దక్కుతుంది. సో మన కోరికల ప్రకారమే మన సూక్ష్మ శరీరం అనేది తయారవుతుంది. సో మనం ఈ జన్మలో ఉన్నప్పుడే నెక్స్ట్ సూక్ష్మ శరీరాన్ని, యాక్చువల్లీ సూక్ష్మ శరీరం ఒకటే కానీ అది మోడిఫై అవుతూ ఉంటుంది అన్నమాట. సూక్ష్మ శరీరంలో కూడా మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ భౌతిక ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, ఇంకోటి ప్రతి ఒక్కటి చేంజ్ అవుతూనే ఉంటుంది. సో మనము ఎటువంటి జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం, ఎటువంటి కర్మలు చేస్తున్నాం, ఎటువంటి శ్రవణం కీర్తనం ఏవైనా సరే, అంటే ఏది వింటున్నాం, ఏది తింటున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలాంటి కార్యాలు చేస్తున్నాం, వీటన్నిటితో ప్రభావితంతో మనం కోరుకునే కోరికలు బట్టి మన సూక్ష్మ శరీరం ఎప్పుడూ మోడిఫై అవుతూనే ఉంటుంది, పరివర్తన చెందుతూనే ఉంటుంది. సో మనం మృత్యు సమయంలో అలా అప్పటి వరకు మన ఎటువంటి మనోచేతన కోరికలు అవన్నీ ఉంటాయి, దాన్ని బట్టి ఎటువంటి సూక్ష్మ శరీరం రెడీ అయిందో మన కర్మానుసారంగా దానికి తగ్గట్టుగా ఒక స్థూల శరీరాల్లోకి మనం ప్రవేశిస్తామన్నమాట. అది సైన్స్. సో ఒకవేళ మనం భక్తిని పాటిస్తే అప్పుడు మన సూక్ష్మ శరీరం నశించిపోతుంది కనుక, సూక్ష్మ శరీరం నుంచి దాన్ని ఆధారంగా తీసుకొని, మన కర్మలను ఆధారంగా తీసుకొని మనకు నెక్స్ట్ స్థూల శరీరం అనేది రెడీ అవుతుంది. సో ఇక్కడ మనకి మనం కర్మలన్నీ అకర్మ అయిపోయింది. ఇప్పుడు మనం భక్తి చేసుకున్నప్పుడు ఏ కర్మ అయినా సరే అకర్మ, అంటే దానికి ఏ రియాక్షన్ ఉండదు, అవునా? దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్థూల శరీరం ఉంది, సారీ, సూక్ష్మ శరీరం నశించిపోయింది ఆల్రెడీ. సో నెక్స్ట్ స్థూల, నెక్స్ట్ మీకు కర్మల అనుసారంగా మీకు ఏ విధంగా మీకు నెక్స్ట్ బాడీ దొరకదు. మళ్ళీ స్థూల సూక్ష్మ శరీరం కూడా లేదు కనుక దానికి తగ్గట్టు కూడా ఇంకా వేరే బాడీ దొరకదు, ఎందుకంటే అది లేదు. సో మీరు ఈ మృత్యు అయిపోయిన తర్వాత ఇంకా ఆత్మకి స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, డైరెక్ట్గా భగవద్ధామానికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ ప్రాసెస్ ముక్తి కోసం ఎంతో కష్టపడి ఎన్నో రకాల తపస్సులు చేసేవాళ్ళు తర్వాత వాళ్ళకి ఈ యొక్క శరీరం నుంచి ముక్తి లభిస్తుంది. అటువంటిది భక్తి చేసుకుంటే మీకు ఎంతో సరళంగా ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం నుంచి కూడా మీకు ముక్తి లభించి డైరెక్ట్ భగవద్ధామానికి వెళ్ళిపోతారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట మనకి. అందుకనే బిల్వమంగళ ఠాకూర్ నా ఆచార్యులు ఒకరు ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు, ఆయన స్టోరీ మీకు తెలుసు అనుకుంటాను. సో బిల్వమంగళ ఠాకూర్ చెప్తారు ఏమని, భక్తుడి యొక్క పరిస్థితి ఏంటంటే, ఒకవేళ నేను భగవంతుణ్ణి ఎంతో శ్రద్ధతో, సంపూర్ణ శ్రద్ధతో నేను భగవంతుణ్ణి ఆరాధించుకుంటే, సేవ చేసుకుంటే నా చేతనతో, అప్పుడు ముక్తి అనేది నాకు ఒక పనివాడు, పని మనిషిలాగా వేచి ఉంటుంది నా ఆజ్ఞకి. సో ముక్తి అనేది ఒక ఎలా అంటే, మన పని వాళ్ళు అంటే వాళ్ళు మనం ఏ చెప్తే, మనకి ఎప్పుడు కావాలంటే అది పనులు పిలిచి ఏ చెప్తే వాళ్ళు అది ఫాలో అవుతారు కదా, ఆ పని చేస్తారు కదా. అలా అంటే ముక్తి భక్తికి ఒక దాసిలాగా అయిపోతుంది అనమాట. సో మీరు భక్తిని పాటిస్తే ముక్తి అనేది మీకు దాసిలాగా అయిపోతుంది. మీరు ముక్తి గురించి పొందడానికి కష్టపడాల్సిన అవసరం లేదు, ముక్తి మీరు చెప్పినట్టు మీ వెంటే వస్తుంది అనమాట, మీరు చెప్పిన మాట వింటుంది అనమాట. అలా ఒక దాసి అయిపోతుంది ఒక భక్తుడికి. సో దాని గురించి కష్టపడాల్సిన అవసరం లేదని. ఓకే ఓకే, ఈరోజు నుంచి మళ్ళీ మన క్విజ్ ఉంటుందంట, వెంకటరమణ ప్రభు రాశారు లైవ్ చాట్లో. సో కొంతమంది అడుగుతున్నారు క్విజ్ కోసం అనేసి, ప్రభు కొంచెం బిజీగా ఉండే, సో ఈరోజు నుంచి మళ్ళీ క్విజ్ ఉంటుందంట. థ్యాంక్ యూ వెంకటరమణ గారు. సో నౌ వి విల్ సీ ఇంకొక నెక్స్ట్ రెండు శ్లోకాలు చూద్దామంట, 34-35 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఇందులో కూడా చర్చించుకుందాం. 34వది, నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్ మత్పాద సేవాభిరతామదీహ యేన్యోన్యతో భాగవతా ప్రసజ్య సభాజయంతే మమ పౌరుషాణి. సో ఈ శ్లోకం నుంచి అండి ముఖ్యంగా, ఇప్పుడు అడిగింది కదా దేవహూతి ఎలా నేను భక్తి చేసుకోవాలి అని. అంటే ఒక బద్ధవస్థలో ఉన్న వ్యక్తి ఎలా భక్తి చేసుకోవాలంటే దానికి వైది సాధన భక్తి, విద్యానుసారంగా విధి విధానాల అనుసారంగా ఎలా భక్తి చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనకి వర్ణిస్తున్నారన్నమాట. ముఖ్యంగా 34, 35, 36, 37 శ్లోకాల్లో ఈ విషయాన్ని వర్ణిస్తారు. తర్వాత నెక్స్ట్ హయ్యర్ స్టేజ్ ఉన్న రాగానుగ భక్తి గురించి 38 శ్లోకంలో చెప్తారు కపిలముని. సో దీని యొక్క అనువాదం ఏంటంటే ఈ శ్లోకంది, ఎవరైతే ఒక శుద్ధ భక్తుడు శుద్ధ భక్తి చేసుకోవాలనుకుంటున్నారో, ఈ శుద్ధ భక్తుడు ఎలా దాని ఆయన యొక్క లక్షణాలు ఏంటంటే ఆయన ఎప్పుడు ఇలా భగవంతుడి సేవకి భగవంతుడి భక్తికి భగవంతుడి కార్యాలకి ఆసక్తుడై ఆయన ఎప్పుడు సేవలో నిమగ్నమై ఉంటాడు, ఆయన ఎప్పుడు కూడా నాలో విలీనమైపోవాలని కోరుకోడు, అటువంటి భక్తుడు ఎల్లప్పుడూ నా విషయాల గురించి ఆలోచిస్తూ గుణగానం చేస్తూ ఉంటాడు అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఏం గుణగానం చేస్తారు? ఆయన లీలలను, ఆయన కార్యాలని. చూడండి ఇది ముఖ్యమైన విషయం. అంటే మీరు ఇది గుర్తింపు అన్నమాట భక్తి శుద్ధ భక్తి చేసుకునే విధానానికి. సో ఇంకా క్లియర్గా చెప్తున్నారు, నా నైకాత్మన నైకాత్మతాం నైకాత్మతాం మే. సో ఇది ఫస్ట్ శ్లోకం స్టార్ట్ అయింది నైకాత్మతామే. అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా భక్తిలో మొదటి స్టెప్ ఏంటంటే నిరాకారవాదం, నెక్స్ట్ లెవెల్. అంటే ఈ నిరాకారవాదులు ఏంటంటే భగవంతుల్లో విలీనం అయిపోవాలనుకుంటారు. వాళ్ళు విలీనం అవ్వలేరు. వాళ్ళు ఏంటి ఎక్కడ విలీనం అయిపోతారంటే బ్రహ్మజ్యోతిలో. బ్రహ్మజ్యోతి అనేది ఏంటంటే భగవంతుడి యొక్క తేజస్సు, భగవంతుడి యొక్క శరీరం, ఆధ్యాత్మిక శరీరం నుంచి వచ్చే తేజస్సే బ్రహ్మజ్యోతి. అందులో వెళ్ళి విలీనం అయిపోవడం ఎలాగంటే సూర్యుడి నుంచి మీకు వెలుతురు వస్తుంది కదా, ఆ సూర్యుడి కిరణాల్లో మీరు ఎన్నో రకాల చిన్న 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 పార్టికల్స్, చిన్న 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 కణాలని చూస్తూ ఉంటారు. మీరు సూర్యుడి యొక్క కిరణాల్లో మీరు ఎప్పుడైనా ఆబ్జర్వ్ చేయండి, సూర్యుడి కిరణాలు మీ ఇంట్లో కిటికీలోంచి ప్రవేశించినప్పుడు చూడండి మీకు కనిపిస్తాయి క్లియర్గా చిన్న చిన్న కిరణాల్లో చిన్న చిన్న అణు కణాలు. అలా అలా లైట్లో అలా సూర్యుడి యొక్క కిరణాలు లాగా ఈ బ్రహ్మజ్యోతిలో బ్రహ్మ భగవంతుడి యొక్క తేజస్సులో ఈ యొక్క నిరాకారవాదులు అందరూ అక్కడ విలీనమైపోయి అక్కడే అలా తిరుగుతూ ఉంటారన్నమాట అంతే. సో ఇలా కోరుకునే వాళ్ళు కాదు అని చెప్పేస్తున్నారు క్లియర్గా ఫస్ట్. నా కై ఏకాత్మతాం మే, అలా ఏకాత్మతాం వీళ్ళది ఏంటంటే అంత భగవంతుడిని ఒకటే ఆత్మ. మనమందరం ఇప్పుడు ఎలాగో మోహమాయలో పడిపోయాము, మనం మళ్ళీ వెళ్ళేసి ఏకాత్మ ఒకటే ఆత్మలో కలిసిపోవాలి. అదే నిరాకారవాదం యొక్క సిద్ధాంతం. ఇక్కడ క్లియర్గా కపిలముని ముందే చెప్పేస్తున్నారు అన్నమాట, నా ఏకాత్మతామే. అది కాకుండా నాకు ఎవరైతే భక్తి చేసుకొని నా గుణగానాలని నా లీలల్నే గుణగానం చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి చెప్తున్నారు. అందుకనే భక్తులు భక్తులకు ఇటువంటి ముక్తిని కైవల్యం అంటారు. ఇటువంటి ముక్తిని ప్రబోధానంద సరస్వతి అంటున్నారు. ఆయన శ్రీ చైతన్య మహాప్రభువుల యొక్క అనుయాయి. కైవల్యం నరకాయతి ప్రబోధానంద సరస్వతి, ఆయన మన గోపాల్ భట్ గోస్వామి యొక్క వాళ్ళ బాబాయ్ అన్నమాట. బాబాయో పెద్దనాన్న ఉంటారు ఆయన, వాళ్ళ తండ్రి వాళ్ళ బ్రదరు. ఆయన కూడా చైతన్య మహాప్రభు యొక్క శిష్యుడిగా మారుతారు. ఆయన చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడిగా మారుతారు. ఆయన కూడా వృందావనంలో వచ్చి ఉంటారు. ఆయన సమాధి కూడా ఉందన్నమాట, మన కాళియాఘాట్ దగ్గర ఉంటుంది వెనకాల వైపు, మీరు వెళ్ళినప్పుడు వృందావనంలో చూడొచ్చు. సో ప్రబోధానంద సరస్వతి ఆయన ఏమంటారు, కైవలం నిరకాయతే అంటే నాకు ఈ ఇటువంటి ముక్తి బ్రహ్మణంలో బ్రహ్మజ్యోతిలో విలీనమైపోయే ముక్తి నాకు నరకంతో సమానమని, నరకం వంటిదని. ఎందుకు అంటే ఇది నాకు నరకం వంటిది ఎందుకు అంటే ఇటువంటి ముక్తి లభించిందనుకోండి అక్కడ మనము భగవంతుడికి సేవ చేసుకోలేము. భగవంతుడికి సేవ చేసుకోవడంలోనే అసలైన ఆనందం ఉందన్నమాట భక్తుడికి. ద గ్రేటెస్ట్ ప్లెజర్ ఇస్ టు సర్వ్ ద లార్డ్ అని ప్రభుపాద వారు రాశారు. సో అసలైన ఆనందం మనకి భగవంతుడికి సేవ చేసుకోవడంలో ఉంది. సో అక్కడ మరి భగవంతుడు రూపమే లేదు, భగవంతుడే వాళ్ళకి ఆకారమే లేదు, భగవంతుడే లేడు, ఆయనే భగవంతుడు అయిపోయాడు ఇప్పుడు వాళ్ళ ప్రకారం, నిరాకారవాదుల ప్రకారం. మేము భగవంతుడు విలీనమై భగవంతుడు ఒకటైపోయామని ఇప్పుడు ఇంకెలా సేవ చేసుకుంటారు, సేవ చేసుకోలేరు వాళ్ళు అక్కడ. సో అందుకనే ఆనందం అనేది లేదు అక్కడ. అక్కడ మామూలుగా ఒక ఆత్మకి మూడు లక్షణాలు ఉంటాయి, సచ్చిత్ ఆనంద, అవునా, సత్ ఇంటర్ శాశ్వతం. అక్కడ బ్రహ్మజ్యోతి కూడా శాశ్వతం, బ్రహ్మ భగవంతుడి యొక్క తేజస్సు కనుక అది శాశ్వతంగా ఉంటుంది, అది ఎప్పుడు నశించిపోదు. సో బ్రహ్మజ్యోతి శాశ్వతం. సో వాళ్ళు అక్కడ శాశ్వతంగా ఉండొచ్చు కావాలంటే. ఇంకోటి వచ్చేసి చిత్, అక్కడ కూడా జ్ఞానం ఉంది వాళ్ళకి, ఎంతో అంత జ్ఞానం ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఒక రకం జ్ఞానం ఉంటుంది, అక్కడ పోయినా కదా దీనికన్నా కొంచెం బెటర్ జ్ఞానం ఉంది కాబట్టి అక్కడ వరకు చేరుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు నేను భౌతిక శరీరం కాదు ఆత్మ, ఈ విషయాలు అర్థం చేసుకున్నారు కనుక అక్కడ వరకు వెళ్ళారు. అంత మట్టుకు జ్ఞానం ఉంది, భగవంతుడి గురించి జ్ఞానం లేదు. ఇంకోటి ఆనందం, ఆనందం కూడా అక్కడ చాలా తక్కువ. మన భక్తి ఆనందం, భక్తిలో ఉన్న ఆనందంతో పోల్చుకుంటే బ్రహ్మజ్యోతిలో ఉండే ఆనందాన్ని బ్రహ్మానందం అంటాం. ఆ బ్రహ్మానందం అనేది ఒక లెక్కే కాదంట, ఒక బిందువుతో సమానం అంట. ఒక సముద్రం అంతా మన భక్తి ఆనందం అనేది, భక్తిలో ఉండే ఆనందం సముద్రం అంతా అయితే, బ్రహ్మానందం అనేది ఒక బిందువు అంత. మరి అంత బిందువు ఆనందం కోసం అక్కడి వరకు ఎలా వెళ్ళారండి అంటే, ఆ బ్రహ్మానందం కూడా ఈ జడానందం అంటే ఈ జడజగత్తులో ఉండే ఆనందం, మీరు భోగించే ఆనందం, ఏ ఆనందం ఎంత ఆనందం మీరు భోగించగలుగుతారో జడ జగత్తులో, అలా బ్రహ్మానందం జడజగత్తు ఆనందంతో పోలిస్తే బ్రహ్మానందం అనేది ఒక సముద్రం లాంటిది అనమాట. జడానందంతో పోలిస్తే అటువంటి బ్రహ్మానందం భక్తి ఆనందంతో పోలిస్తే అదొక బిందుతో సమానం అన్నమాట. సో అందుకనే ఇక్కడ దీంతో కూడా ఒక ఆత్మ ఎప్పుడు సంతృప్తి చెందదు. ఈ బ్రహ్మానందంతో కూడా కొన్ని కొంతకాలం ఉంటారు అక్కడ, అలా భ్రమిస్తూ ఉంటారు, కానీ అసలైన ఆనందాన్ని భగవంతుడు సేవ చేసుకునే మనకు లభిస్తుంది. అది అలా అక్కడ లభించదు కనుక భక్తి ఆనందం కొంత సమయం తర్వాత తిరిగి మళ్ళీ పతనమైపోయి మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి ప్రవేశిస్తారు, మళ్ళీ జన్మని గ్రహిస్తారు, శరీరాన్ని గ్రహిస్తారు. అందుకనే ఇది అసలైన ముక్తి కాదు. అక్కడ మనం భగవంతుడికి సేవ చేసుకోలేము, ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ మనం శాశ్వతంగా ఆనందంగా ఉండలేము, మళ్ళీ తిరిగి వచ్చేయాల్సిందే ఇక్కడికి. అక్కడ ఎక్కువగా శాంతి 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 ఉంటుంది అన్నమాట. ఇక్కడ జడజగత్తులు ఎక్కువ దుఃఖాలు ఉంటాయి, బ్రహ్మజ్యోతిలో శాంతి 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 ఎక్కువ ఉంటుంది, వైకుంఠంలో ఆనందం ఉంటుంది అన్నమాట. అది తేడా. సో అందుకనే భక్తి అనేది ముక్తి కన్నా ఒక మెట్టు ఎక్కువ అన్నమాట. ముక్తి ఇక్కడ బ్రహ్మజ్యోతి కూడా ముక్తితో పోల్చుకోవచ్చు మనం, ముక్తి చెందినట్టే. బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళారంటే ముక్తి పొందినట్టే, కానీ భక్తి అనేది ముక్తి కన్నా పైనుంది కనుక ఇది పంచం పురుషార్థం అని ఇక్కడ రాశారు. మనకు నాలుగు పురుషార్థాలు తెలుసు కదా, ధర్మ అర్థ కామ మోక్ష. కానీ మోక్షం పైన ఉండే నెక్స్ట్ పురుషార్థం, పంచం పురుషార్థం వచ్చేసి భక్తి. అది ఇక్కడ తెలియచేశారన్నమాట. ఇంకా లాస్ట్ ఇంకో ముఖ్యమైన చూద్దామంట. పశ్యంతి తే మే రుచిరాణ్యం వసంత ప్రసన్న వక్త్రారుణలోచనాని రూపాణి దివ్యాని వరప్రదాని సాకం వాచం స్పృహణీయాం వదంతి. ఇక్కడ కపిలముని చెప్తున్నాడు, ఉన్న తల్లి నా యొక్క భక్తులు ఎప్పుడు నన్ను చూసుకుంటూ నా విగ్రహాన్ని నా ముఖాన్ని చూసి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆనందంతో. ఎలాగైతే ఒక సూర్యుడు ఉదయించే కళ్ళతో నన్ను ఎప్పుడు చూస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా నా రకరకాల అవతారాలు నా రకరకాల రూపాల్ని దర్శించుకుంటూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎందుకంటే నా రకరకాల అవతారం రకరకాల రూపాల్లో నేను వాళ్ళకి ఎన్నో వరాలని ప్రసాదిస్తూ ఉంటాను. అంతేకాకుండా అలా వాళ్ళు నా రకరకాల రూపాల్లో నాతో ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నాతో మాట్లాడతారు. సో ఇది చాలా హై స్టేజు. సో ఇక్కడ మనకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, భగవంతుడు మరి ఇప్పుడు ఇక్కడ దేవహూతి పరిస్థితి గురించి చెప్తున్నారన్నమాట. ఫస్ట్ చెప్పారు నా గురించి వినడం శ్రవణం కీర్తనం సేవ, అలాగే ఇక్కడ విగ్రహార్థన గురించి చెప్తున్నారు, విగ్రహాన్ని ఆరాధించడం గురించి చెప్తున్నారు. సో భగవంతుడు మన కోసమని మనం ఎలా మరి భగవంతుని చూడగలం, మనం భగవంతుడు ఎలా చూస్తున్నాం మరి. ఇక్కడ అంటున్నారు కపిలముని నా భక్తులు నన్ను చూసి నవ్వుతారు మాట్లాడతారు నాతో అని. సో మరి దేవహూతి ఎలా ప్రాక్టీస్ చేసేది అది అంటే, ఇప్పుడు మనలాంటి వాళ్ళకి బద్ధవస్థలో ఉన్న వాళ్ళకి భగవంతుడు విగ్రహ రూపంలో వస్తారనమాట, అర్చ విగ్రహ రూపంలో వస్తారు. అర్చ విగ్రహం అనేది కూడా భగవంతుడి యొక్క అవతారం మన కోసం, ఎందుకంటే మనము బద్ధవస్థలో భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని మనం దర్శించుకోలేము. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మనే మనం చూసుకోలేము, లేకపోతే ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మ ఉంది మనం చూడగలమా ఎవరైనా మనిషి లోపల ఉన్న ఆత్మని, ఏ శరీరంలో ఉన్న ఆత్మని మనం చూడలేము. ఓన్లీ మనం ఇప్పుడు శాస్త్రాలు చదివేసి కొద్దిగా అర్థం చేసుకుంటున్నాం ఒక ఆత్మ అనేది ఉందని. సో మనకి జ్ఞానం అనేది వచ్చింది కానీ ఇంకా అది సంపూర్ణంగా సాక్షాత్కారం కావలేదు. సో మనం ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. సో మనలాంటి పరిస్థితిలో ఉండే వాళ్ళకి ఏంటంటే అర్చ విగ్రహాన్ని ఆరాధించుకోవాలి. అర్చ విగ్రహం ఏదో ఒక రాతి బొమ్మ కాదనమాట, ఒక రాయి కాదనమాట. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము నిరాకారవాదులు మాయావాదులు వాళ్ళు నమ్మరు, వాళ్ళు కూడా మందిరాలు కడతారు, వాళ్ళు కూడా అర్చ విగ్రహాన్ని పూజ చేస్తారు ఆరాధిస్తారు, కానీ వారి ఉద్దేశం వారి నమ్మకం వేరు. వారి నమ్మకం ఏంటంటే అదొక రాతి బొమ్మ మాత్రమే, అదొక ప్రతిమ మాత్రమే, అందులో భగవంతుడు లేడు, కానీ ఇప్పుడు మనం భగవంతుడిపైన ధ్యానం చేసుకోవాలంటే భౌతిక జగత్తులో ఎంతో అన్ని బయట సైడ్ బయట అంతా కూడా చాలా డిస్టర్బెన్స్, రకరకాల ప్రలోభాలు, కష్టాలు ఉన్నాయి. దానికి కొంచెం ఫోకస్, మనస్సుని ధ్యానం చేసుకోవడానికి విగ్రహం అనేది నాకు ఉపయోగపడుతుంది. అందుకనే భగవంతుడి విగ్రహాన్ని నేను పుట్టి దానిపైన ధ్యానం చేసుకుంటున్నాను. ఏ రోజైతే నేను నా ధ్యాన పరిస్థితిలో కొంచెం ఉన్నతి సాధిస్తానో అప్పుడు నాకు ఈ విగ్రహం అవసరం లేదు. అప్పుడు దీన్ని ఏ నీళ్ళలోనో విసర్జన చేసేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నేను ఉన్నతి చెందాను కదా భక్తి మార్గం అంటే ఆయన ఆధ్యాత్మిక మార్గంలో, ఇప్పుడు నేను డైరెక్ట్గా బ్రహ్మజ్యోతి పైన ధ్యానం చేసుకొని తర్వాత బ్రహ్మంలో విలీనమైపోతాను. ఇది నిరాకార వాదుల యొక్క సిద్ధాంతం అన్నమాట. సో వీరేంటంటే అలా విగ్రహాల్ని వాళ్ళు అవసరం ఉన్నంత వాటికు వాడుకోవడానికి పద్ధతిలో ముందుకు ఆధ్యాత్మిక పద్ధతులు ముందుకు వెళ్ళడానికి వాళ్ళు విగ్రహాలని ఆరాధిస్తారు, లేకపోతే మందిరాలు కూడా నిర్మిస్తారన్నమాట. కానీ మనము భక్తులము ఇలా కాదు. మన లక్ష్యము, మన నమ్మకం అది అటువంటిది కాదు. భగవంతుడు అర్చ విగ్రహంలో సాక్షాత్తుగా ఆయన నివసిస్తున్నాడు అనే విషయాన్ని మనం నమ్ముతాము. అందుకనే మనం విగ్రహాన్ని, అర్చ విగ్రహాన్ని భగవంతుడి లాగానే, అక్కడ ఒక వ్యక్తి భగవంతుడు స్వయంగా మన ముందు నించున్నాడనే విషయాన్ని నమ్ముతూనే ఆయన మనం ఆరాధిస్తాము, ఆయన్ని అలంకరిస్తాము, ఆయనకి పూజ చేస్తాము, ఇంకా రకరకాల భోగ నైవేద్యాలను అర్పిస్తాము, మందిరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుతాము. సో ఈ విధంగా మనం భగవంతుడు అక్కడ స్వయంగా ఉన్నాడనే ఉద్దేశంతోనే మనం భక్తి చేస్తాము. ఇంకా భగవంతుడు మన ప్రార్థనలు స్వీకరిస్తున్నాడు ఆ విగ్రహ రూపం నుంచి అనే విషయంతోనే మనం అందరం ప్రార్థించుకుంటాము. అలా చాలామంది కూడా భగవంతుడితో, ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు కొంచెం అటువంటి వారు భగవంతుడితో మాట్లాడగలరు. అంటే వాళ్ళు ప్రార్థన అందరూ ప్రార్థన చేసుకుంటారు, కానీ ఎవరైతే చాలా హై స్టేజ్లో భక్తులు ఉంటారో భగవంతుడు అట్లాంటి వాళ్ళతో తిరిగి కూడా మాట్లాడతారనమాట. లేకపోతే వాళ్ళు మనం చేసుకున్న ప్రార్థనలకి భగవంతుడు ఆ ప్రార్థనల్ని స్వీకరించి మన జీవితాల్లో, లేకపోతే ఏదో రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకి మన కోరికలు కానీ మనం కోరుకున్న ఏవైతే ప్రార్థనలు కానీ వాటికి ప్రతిస్పందిస్తూ ఆ కోరికలు కూడా తీరుస్తారు, లేకపోతే మనం కష్టాల నుంచి కూడా గట్టెక్కిస్తారు. అందుకే జనాలు భగవంతుడిని ప్రార్థించుకుంటున్నారు, వాళ్ళ ప్రార్థనలు స్వీకరిస్తున్నారు భగవంతుడు, వాళ్ళ కార్యాలు జరుగుతున్నాయి. అందుకనే భగవంతుని భక్తులు ఆరాధించుకుంటున్నారు. అవునా? సో ఇదన్నమాట. సో దీనికి ఉదాహరణగా మనకు ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, ఎన్నో ఎన్నో మన ఆచార్యులు యొక్క జీవితాల్లో చూస్తే, లేకపోతే మన ఎన్నో మందిరాలు ఉన్నాయి మన భారతదేశంలో, ముఖ్యంగా పెద్ద పెద్ద మందిరాలు, ప్రాచీన మందిరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి మందిరంలో ప్రతి విగ్రహానికి ఎన్నో మంచి మంచి కథలు ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి. సో నేను రీసెంట్గా బిష్ణుపూర్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక మందిరం ఉంది, మదన్మోహన్ మందిరం. సో అక్కడున్న రాజా ఒకతను గోపాల్ సింగ్ అని, ఆయన మంచి భగవంతుడు భక్తుడు, వైష్ణవ రాజా. సో ఆయన భగవంతుడిని ఆరాధించుకుంటూ ఉంటాడు. సో ఒకసారి పెద్ద ఆక్రమణ జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున సైన్యం, మరాఠా సైన్యం వస్తుంది. వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదనమాట. సో అప్పుడు ఆయన భగవంతుడిని ఆశ్రయించి ప్రార్థించుకుంటాడు రక్షించమని. ఇంకా అందరు మొత్తం ప్రజలందరితో కలిసి హరినామ సంకీర్తనం చేస్తాడు. సో రాత్రిపూట మదన్మోహన్ భగవంతుడే ఒక యువకుడి రూపంలో వెళ్ళి అక్కడున్న పెద్ద కెనాన్ అంటారు, దాన్ని ఏమంటారు తోపు అంటారా మనం తెలుగులో ఏమంటారు, సో కెనాన్ని కాలుస్తారన్నమాట, ఫైర్ చేస్తారు షార్ట్స్. సో ఫైర్ చేసి దల్మదల్ దాని పేరు, ఇప్పుడు కూడా ఆ కెనాన్ ఉంది. ఏ భగవంతుడు ఏదైతే ఫైర్ చేశారో ఆ కెనాన్ని ఫైర్ చేస్తే ఆ ఫైర్తో ఆ కెనాన్లో షూట్ అయినవన్నీ కూడా అక్కడున్న మరాఠా సోల్జర్స్ అన్నింటినీ చంపేసి పంపించేస్తారన్నమాట, మళ్ళీ పారిపోతారు. సో తర్వాత వీళ్ళకి తెలుస్తుందన్నమాట భగవంతుడు స్వయంగా, చాలా పెద్ద స్టోరీ అని కట్ షార్ట్ చేసి చెప్తాను. సో భగవంతుడు స్వయంగా వచ్చి మమ్మల్ని రక్షించారనే విషయాన్ని అర్థం చేసుకుంటాను. ఇప్పుడు కూడా ఆ కెనాన్ ఉందన్నమాట, భగవంతుడు యూజ్ చేసిన కెనాన్ని. ఇంకా అలా చాలా వేరే కెనాల్స్ కూడా ఉండగా అన్నీ నశించిపోయినాయి కాలానుసారంగా, ఒక 400-500 ఇయర్స్ క్రితం. కానీ ఇది మాత్రం, ఇది ఐరన్తోనే చేశారు, ఇది కూడా ఓపెన్గానే ఉందన్నమాట ఎండ గాలికి వానకి, అయినా కానీ ఇది నశించిపోలేదు, ఐరన్తో ఉన్నా దీనికి తుప్పు పట్టలేదు. అది వెరైటీ అనమాట, స్పెషాలిటీ. భగవంతుడు ఫిరంగి అంటారా, ఓకే. సో ఆ ఫిరంగిని పంపించారు. సో అది ఇప్పుడు కూడా ఉందన్నమాట, మీరు చూడొచ్చు, దర్శించుకోవచ్చు. సో అలా ఎన్నో ఉన్నాయి, సాక్షి గోపాల్ స్టోరీ కానీ, కిరిచోరు గోపినాథ్ స్టోరీ కానీ, ఇక్కడ అన్నీ కూడా గోపాల్జీ, లేకపోతే శ్రీనాథ్జీ స్టోరీ కానీ ప్రతి స్టోరీ మీరు చూడండి, ప్రతి విగ్రహం ఎలా ఆ మందిరం నెలకొల్లింది కొలిచిందనే విషయం చూస్తే మీరు అందులో అక్కడ విగ్రహం భగవంతుడు ఆ విగ్రహం రూపంలోనే ఆదాన ప్రదానం చేశారు. మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయినా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామికి ఇక్కడ మీరు విగ్రహంలో చూస్తే ఇక్కడ కర్పూరం పెడతారు, వైట్ కలర్ కర్పూరం ఇక్కడ. అవునా, అది ఎందుకు పెడతారు మీకు తెలుసా స్టోరీ? సో ఒకసారి ఆయన తన భక్తుడిని సహాయం చేయడం కోసం అని వెళ్తే అప్పుడు ఆయనకు తెలియక గొడ్డల్ని విసిరేస్తే అది ఇక్కడ తగిలి అప్పుడు ఇక్కడ నుంచి రక్తం వస్తుందన్నమాట. అందుకే దానికి కర్పూరం ఇంకా కొన్ని మెడిసిన్స్ కలిపి పెడతారనమాట. అప్పటి నుంచి భగవంతుడికి అలంకారంలో ఇక్కడ కర్పూరం మిశ్రణం ఇక్కడ పెడతారనమాట బాలాజీకి, వెంకటేశ్వర స్వామికి. సో అలా చాలా స్టోరీస్ ఉన్నాయి భగవంతుడి విగ్రహానికి సంబంధించి. మీరు కాంచీలో వరదరాజ్ దగ్గరికి వెళ్ళినా కానీ వరదరాజ్ అక్కడ ఉన్న కాంచీపూర్ణ ఆయన పూజారి సేవ చేస్తారు, ఆయన చామర సేవ. సో ఆయనతో మాట్లాడేవారు మొత్తం విలేజ్లో, గ్రామంలో ఉన్న ఎవరికి ఏ సమస్యలున్నా ఆయన వాళ్ళు వెళ్ళేసి, అవునండి అది అనంతాల్ వారి కథ మన తిరుపతిలో నేను చెప్పింది దానికి సంబంధించింది. సో అలాగే మీరు కాంచీలో గడ కాంచీపూర్ణ ఆయన మొత్తం విలేజ్లో గ్రామంలో ఉన్న ఎవరికైనా ఏ సమస్యలున్నా వాళ్ళన్నీ ఆయనకు చెప్పుకునేవారు ప్రశ్నలు. అవి ఆయన వరదరాజుకి చెప్తే వరదరాజు వాళ్ళకి మళ్ళీ సమాధానం చెప్పేవారు అన్నమాట, తిరిగి ఆయనకు చెప్పేవారు కాంచీపూర్ణకి. సో అలా మనకు చాలా స్టోరీస్ ఉన్నాయి, ఈరోజు కూడా మనం చూస్తాం అలా ఎన్నో ఉన్నాయి. మీరు ఉడిపి కృష్ణ తీసుకుంటే ఉడిపి కృష్ణ కూడా తన భక్తుడికి దర్శనం ఇవ్వడం కోసం తిరుగుతాడు బ్యాక్ సైడ్. సో అలా సో చాలా విగ్రహాలు ఉన్నాయి, అవి నడిచాయి, మాట్లాడాయి, కదిలాయి. సో ఇలా ఎన్నో లీలలు ఉన్నాయన్నమాట ప్రతి విగ్రహానికి మీరు చూస్తే. సో అందుకనే అర్చ విగ్రహం అని, కానీ అవి అర్చ విగ్రహాలు ఎప్పుడు అలా మరి లీలలు చేస్తుంది అంటే అలాంటి శుద్ధ భక్తులు ఉన్నప్పుడు. సో ఆ విధంగా ఆదాన ప్రదానం కూడా చేసుకుంటాయి అన్నమాట భక్తుల స్థాయిలో ఉన్నప్పుడు. అవునండి, సాక్షి గోపాల్ కానీ చెప్పాను అలా ప్రతి విగ్రహం, మీరు ఎక్కడ విగ్రహం వెళ్తే ప్రతి విగ్రహానికి స్టోరీస్ ఉన్నాయి. సో మనం అవి ఫ్యూచర్లో చూద్దామంటే ఇంకా సమయం ఉన్నప్పుడు. సో ఈరోజు ఇక్కడే మనము ముగిద్దామంటే ఈ చర్చను. శ్రీల ప్రభుపాద్ కీ జై. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై. సంవేద గౌరభక్త వృంద కీ జై. నితాయ గౌర్ సితనాథ్ ప్రేమనందే హరిహరి బోల్.